Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవరం. మనం అమృత బిందువులు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసాం కదండి. ఇప్పుడు సంక్రాంతి రోజులు కదండి, మరి అందరూ తమ తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులను, చక్కని రంగవల్లులను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు కదా కన్నెపిల్లలందరూ. మరి ఏదో ఒక ముగ్గైతే వేయకుండా ఉండరు పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు. కనుక ఆ లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట ఉండడానికి ఈ ముగ్గుల్ని మనం ఈ విధంగా వేస్తూ ఉంటాము, అంతే కదండి. అలాగే మనము లక్ష్మీదేవి స్తుతిని చేస్తాము. ఈ సంక్రాంతి పర్వదినం చక్కగా రైతన్నలకు కూడా చాలా మంచి పండుగ అని చెప్తూ ఉంటారు. సంక్రాంతి అంటే ముందుగా మనం భోగి. భోగి అంటే ఏమిటి? భోగభాగ్యాలు ఇచ్చే భోగి అన్నమాట. ఏ విధంగా భోగభాగ్యాలు ఇస్తుంది? ముందుగా మన ఇంట్లో చాలా ఏదైనా కానీ చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక కుండలో మనం నీరు పట్టుకుందాం అనుకున్నాం. మరి దాంట్లో నిన్నటిది నీళ్లలో ఏదో ఇంత నలుసులు పడి ఉన్నాయి. మనం అలాగే కుండను నింపేస్తామా? నింపం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం చేసేది ఏంటి అంటే ఆ కుండని ముందుగా ఆ మురికి నీరుని తీసేస్తాం. ఎక్కడెక్కడ నదుసులు ఉన్నాయో అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మంచినీటితో మళ్ళొకసారి కడిగి ఆ తర్వాత మనం ఆ కుండని మంచినీటితో నింపుతాం, అంతే కదండి. ఏదైనా ముందు చెడుని తీసేయడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ముందుగానే మనకు మన లోపల ఎన్నో చెడుగుణాలు ఉండంగానే ఏదో మంచి సాధించేద్దామంటే అది కుదురుతుందా? కుదిరే పని కాదు మరి. ఎందుకంటే చెడు ఆలోచనల నియమం మనకు నిలయం అయిపోయింది. చెడు ఆలోచనలు నిలయంగా మారింది మనకు. ప్రతి వారి మనసుల్లో కూడా మనకు తెలియదు. ఒకప్పుడు రావణాసుడు కంసుడు చెడ్డవాళ్ళు, రాముడు కృష్ణుడు చాలా గొప్పవారు, మంచివారు, మహాత్ములు వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మనిషిలోనే, ఈ కలియుగంలో ఒక మనిషిలోనే ఒక 5 నిమిషాలకు చాలా బ్రహ్మాండమైన మహాత్ముల్లాగా ఉంటాడు. మరికొన్ని నిమిషాలకల్లా ఏదో బాధపడుతుంటాడు. మరికొన్ని నిమిషాలకి క్రోధం వచ్చేస్తూ ఉంటుంది. అన్ని గుణాలు కలగలిపినటువంటి మనిషి నేడు మనం చూస్తూ ఉన్నాం. అలా అంటే మరి అంతా చెడు అనంటే చెడు కాదు, కానీ తన ప్రయత్నం తను చేసుకుంటూ వెళ్తుంటాడు ముందుకు. అతను సాధకుడు. ఎవరైతే చెడు గుణాలని తీసేసుకుంటూ మంచి గుణాలని ఆహ్వానిస్తూ ఉంటారో వాళ్ళు సాధకులు. అంటే ముందుగా మంచిని మనం గ్రహించాలి. లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలంటే ముందు అలక్ష్మీకరమైనవన్నీ బయటపడేయాలి. ఈ భోగి మంటల్లో మనం చేసే పని అదే అన్నమాట. ఈ భోగి మంటల్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఏదైనా పాత వస్తువులు, పాత చెక్క సామాన్లు, పాత ఫ్రేములు లేదా ఇంకేదో పాతవి ఉంటాయి, అవేవో చిన్న చిన్న కాగితాలన్నీ అక్కడ పడేసి ఉంటాయి. ఈ భోగి మంటల్లో మనం అవి వేసామనుకోండి, ఇంట్లోని అలక్ష్మి అంతా వెళ్ళిపోతుంది. మీకు పాపం రాదు, పుణ్యమే వస్తుంది. ఆ తర్వాత ఆ భోగి మంటల్లో మనం చక్కగా అందరూ చుట్టూ చేరి ఆ చలికి వెచ్చదనంగా భావిస్తూ చక్కగా ఆ యొక్క సంక్రాంతి లక్ష్మిని రేపటి రోజున ఆహ్వానిస్తూ ఉంటామన్నమాట. అప్పుడు దాన్ని సంక్రమణం, రవి సంక్రమణము. ఇది ఒక్కటే మనకు సూర్యభగవానుడి ద్వారా వచ్చేటువంటి పండగ. మిగతావన్నీ చాంద్రమానం ప్రకారం చేసుకుంటే సంక్రాంతి అనేది సూర్యభగవానుడు అంటే సౌరమానం ప్రకారం జరిగేది. అందుకే చూడండి, ఎప్పుడు చూసినా జనవరి 14 వస్తుందన్నమాట సంక్రాంతి. ఎందుకు అంటే మనకు ఆ విధంగా ఉంటుంది. ఆ చాంద్రమానం అని అంటే మళ్ళీ అది పూర్తిగా మారిపోతూ ఉంటుంది. తిథుల ప్రకారం అది ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి వచ్చిన పండుగ మళ్ళీ చూడండి అదే మాసంలో అదే రోజు రావాలని లేదు. అదే మీకు సౌరమానంలో ఈ పండుగ చేసుకుంటున్నాం మనం. కరెక్ట్గా 13-14 భోగి సంక్రాంతి అంటుంటాం. అలాగే ఇప్పుడు సంక్రాంతి రోజున సంక్రాంతి లక్ష్మిని చక్కగా మనం ఆహ్వానించుకొని ఆ అమ్మవారిని చక్కని మంచి పూలు అప్పుడే పూచిన చక్కని పరిమళభరితమైన పూలతోని మనము చక్కగా ఆమెకి ఆరాధన చేస్తాము, అర్చన చేస్తాము. అమ్మా వరమహాలక్ష్మి కరుణించు తల్లి అంటూ మనం మన ఇష్టం వచ్చినటువంటి అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి మీదైనా మనం పాడుకోవచ్చు. మనకు ధాన్యలక్ష్మి మీద వచ్చు పాట, లేదా ధనలక్ష్మి మీద వచ్చు, లేదా ఇంకొక లక్ష్మి మీద వచ్చు, మనం అలాగా చక్కగా పాడుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ ఈ తర్వాత మనం ఏం చేస్తామో అంటే ముందుగా పసుపు కుంకుమలన్నీ వేసి మధ్యలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద మనం చక్కగా కొంత బియ్యం పోసి ఆ కలశాన్ని కానీ వీలైతే కలశం ఉన్నవాడు కలశం అలవాటు ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్న రూపు అమ్మవారి లక్ష్మీ రూపు ఇంత అంగుళ మాత్రమన అంగుష్ట మాత్రం అంటారు అంగుష్ట మాత్రం మాత్రమే మనము మందిరముల్లో పెట్టుకున్న వాళ్ళను ఇది బాగా అందరూ గమనించుకోవాలి ఎందుకంటే చాలామందికి చాలా బొమ్మలు చూస్తుంటారు షోకేసులో చూసినప్పుడల్లా ఆ బొమ్మలు చూసి చక్కగా బాగున్నాయనేసి భగవంతుడి ఫోటోలు కొనేస్తారు విగ్రహాలు కొనేస్తారు అన్నీ తీసుకొచ్చి మందిరంలో మళ్ళీ భక్తి అని పెట్టుకుంటారు కానీ అలా కాదు దానికి కూడా నియమం చెప్పారు మనకు శాస్త్రకారులు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఏమనంటే అంగుష్ట మాత్రం మాత్రమే విగ్రహాలు చిన్నవి పెట్టుకోవలను అయితే బంగారు కానీ శక్తి కొలది వెండి కానీ లేదా అంతకు కూడా శక్తి చాలదంటే పంచలోహాల విగ్రహాలు తీసుకొచ్చి మనము పెట్టుకోవచ్చును అలాగే ఒకే రూపం ఉన్న దేవుళ్ళు అనగా ఇప్పుడు గణపతి గణపతి మూడు రూపాలు అక్కర్లేదు అక్కడ మందిరంలో ఒక గణపతి రూపం ఉంటే చాలు రెండు గణపతులు మహా అయితే ఉంటే ఉండవచ్చు ఇంకొక రూపంగా ఇప్పుడు నటరాజస్వామి లేదా ఒక మీకు శివలింగాకారంలో ఒకటి తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఒకరు ఇలా ఈ రెండు పెట్టుకోవచ్చు మళ్ళా మూడవది మళ్ళా శివుడు మళ్ళా ఇంకొక పెద్ద శివుడు మళ్ళా చిన్న శివుడు ఇలా ఎక్కువగా నింపద్దు మందిరంలో కూడా మీరు ఎలా ఉంటే మీరు శుభ్రంగా ఉంటారు అని మీకు ఎలా అయితే తెలుస్తూ ఉంటుందో ఎక్కువ ఎక్కువగా నగలేసుకుంటే బాగుండదు ఎక్కువ ఎక్కువ బట్టలు వేసుకుంటే బాగుండదు ఏ విధంగా బట్టలు ఉండాలో అంతవరకే మళ్ళీ ఒక కోటు వేసి మళ్ళీ దాని మీద ఇంకొకటి వేసి ఇలా కాదు కదా అలాగే ఎక్కువ ఉన్నా బాగుండదు తక్కువ ఉన్నా బాగుండదు కరెక్ట్గా చక్కగా ఉండాలన్నమాట ఏదైనా ఆహార్యం చూడగానే మనిషికి చాలా శుభ్రతను కనిపించినట్టుగా ఉండాలి అలాగే మన ఇంటిని కూడా అలాగే వంట ఇంటిని కూడా తర్వాత మన యొక్క మందిరం ముఖ్యంగా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి చక్కగా మన ఇంట కాలు పెడుతుంది ఈ ముగ్గుల్లో కానీ పేడ నీళ్ళలో కానీ అంటే గోవు యొక్క గోమయంతోనే మనము అలికి చక్కగా ముగ్గులు పెడతాం అంటే గోమయము ఇప్పుడు అంటే అంత అపార్ట్మెంట్ల లైఫ్ అయిపోయింది ఒకప్పుడు మేము కూడా చిన్నప్పుడు చక్కగా మా పనివారు పాపం ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ పేడ నీళ్ళు చక్కగా కలిపి వాళ్ళు వేశారంటే వాళ్ళ పక్కనే మేము కూడా కూర్చుని మేము సరదాకి కలిపి మేము కూడా వాళ్ళతో పాటు మగ్గుల్లో తీసుకుని మేము చల్లేటి వాళ్ళం అరే నువ్వేనా చల్లేది మేము కూడా చల్లుతాం అనుకుంటూ చక్కగా ఆనందంగా చల్లేవాళ్ళం అలా చల్లి తర్వాత మంచిగా చక్కని ముగ్గు అనమాట ఇలా బియ్యపిండిని సగం కలిపి ఈ తర్వాత కొన్ని రోజులకు రాతి ముగ్గు అని వచ్చింది కానీ ఒకప్పుడు అంతా బియ్యపిండి ముగ్గే వేసేవాళ్ళం ఇంట్లో కూడా బియ్యపిండిని తడిపి నీళ్ళలో ఆ ముగ్గుల్ని ఇలా మొత్తం ఒక గది ఉందంటే ఆ గది చుట్టూ అలంకరణగా చక్కగా అంచులు వెంట ఒక మంచి ముగ్గును వేసేవాళ్ళం నేను కూడా వేశానండి అందుకే చెప్తున్నాను ఇంత ఆనందంగా బాల్యంలోకి వెళ్ళిపోయాను నేను అటువంటి మీరు కూడా చూడండి ఒకసారి మీ బాల్యంలో కూడా తొంగి చూసుకోండి ఎలా ఉంటుందో అంతే కదా సేమ్ ఎలా అంటే మనం ఆ ముగ్గులన్నీ చక్కగా వేసి మధ్యలో రంగురంగుల ముగ్గు వేసి ఆ ముగ్గు ఒకవేళ వీలైతే పెయింట్ కూడా వాడేవాళ్ళం ఎందుకంటే మరి మాట మాటకి అంటే ఎక్కడ కొంత ఇలా వేసుకోవచ్చు తర్వాత అందరూ ఇటు అటు నడుస్తుంటే తొక్కితే అది వెళ్ళిపోతుంది అదే పెయింట్ అయితే ఎప్పటికీ అలా నిత్యనూతనంగా ఉంటుంది గడపల మీద మాత్రం మనము చక్కగా బియ్యపిండి ముగ్గులు వేసుకొని బయట కూడా బియ్యపిండి ముగ్గులు వేసుకునేవాళ్ళం అలా వేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ రేగుపళ్ళు అక్షతలు తర్వాత పువ్వులు చిన్న చిన్న పువ్వులు తర్వాత శనగలు అంటే నానబెట్టిన శనగలు ఇలాంటివన్నీ కూడా ఒక చెరుకు గడలు వీలైతే ఇలాంటివన్నీ కూడా పెడతారు అలాగే సాయంత్రం భోగి పండుగ విశేషం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు మంచి ఆయుష్కారకం అని చెప్పేసి పెద్దవాళ్ళు దీవిస్తూ భోగి పండ్లు పోస్తారు అది భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు సంక్రాంతి లక్ష్మి అంటే ఈ నాలుగు రోజులు భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు కూడా చాలా ముఖ్యమైనటువంటివి మన భారతదేశంలో సంస్కృతిలో మన దేశంలో మొత్తం మీద ఇరు రాష్ట్రాల వాళ్ళు కూడా చక్కగా చేసుకున్నటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి వచ్చిందో ఈ సంబరాలు తెచ్చిందో అని అందరూ అంటుంటారు కదా కాబట్టి మనకు సంక్రాంతి పాటలు కూడా ఉన్నాయండో ఈ ఘంటసాల వారు పాడినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ సిసలైన పండుగ అంటూ చక్కగా ఉంటుందన్నమాట ఆ గోవుల్ని పూజించుకొని ఆ బసవన్నలను ఆడించుకుంటూ డూడు బసవన్నల్ని వాళ్ళు తిరుగుతూ ఉంటారు చూడండి ఇంటి ముందర ఎంత ఆనందంగా ఉంటుందో ఆ మేళతాళాలు వాళ్ళు వాయిస్తూ ఉంటే ఆ పాటలు అవి మళ్ళీ మళ్ళీ అడిగి వాయించేలాగా చేస్తూ ఉంటారు అందరూ అడుగుతారన్నమాట కోరికగా నాకు ఈ పాట కావాలి నీలీల పాడద దేవా ఈ పాట కావాలి అని ఇలా అడిగి మరీ వాళ్ళకి చేస్తూ ఆ గోమాతలు పక్కన వస్తుంటాయి ఈ పక్క బసవన్న డూడు బసవన్న చక్కగా ఇలా ఇలా ఆడిస్తాడు తల అప్పుడు ఆ తర్వాత మనం వాళ్ళకి ఆ బట్టలు కూడా ఇస్తామన్నమాట. ఆ డూడు బసవన్న మీద వేసేస్తాము బట్టలు. ఎవరైనా ఇంట్లో పాత బట్టలు ఉంటే ఈ టైంలోనే వేస్తారు. అంటే ఇంట్లోని పాతని తీసేసుకుంటూ కొత్తని ఆహ్వానించుకుంటూ చేసే పండుగ అన్నమాట ఇది భోగి సంక్రాంతి. కనుమ, కనుమ కూడా అంతేనండి, రైతుల పండుగ. చక్కగాను పొలాల్లో ఆ యొక్క ఎద్దులు ఎంత కష్టపడి నాగలి చాలను చేసుకుంటూ చక్కగా చేస్తాయి అవన్నీ. అవి లేకుంటే రైతుకు చాలా ఇబ్బంది. అవే రైతుకు వెన్నెముక లాంటివి కాబట్టి వాటిని ఎంతో ఒక తమ్ముడులాగా భావించి, ఇంట్లో ఒక కొడుకులాగా భావించి పెద్దవాళ్ళు ఎంతో చక్కగా పూజ చేసుకుంటారు అన్నమాట. కనుమ ముక్కనుమ కూడా అంత అన్నిటికీ కూడా చాలా ఈ అందరూ పోయి అటు ఇటు సోదర సోదరిమణులు కలుసుకోవడం కూడా చాలా బాగుంటుంది. పెద్దలకి నమస్కారాలు చేసుకోవడము తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ సంక్రాంతిలో. పెద్దల పాదాలకి నమస్కరించడము, తల్లిదండ్రుల పాదాలు నమస్కరించడం, వాళ్ళ నుంచి దీవెనలు పొందడం, అలాగే అందరి చుట్టాలని కలవడము, గ్రీటింగ్స్ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాగుంది. అసలు చెప్తూ ఉంటేనే చూడండి పండగ వాతావరణం అంతా మీకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది కదా. అయితే ఇప్పుడు మనం అష్టలక్ష్మి స్తుతిని మనం చేద్దాం. ఎందుకంటే మరి లక్ష్మీదేవి అందరికీ కావాలి, అందరికీ సిరులు సంపదలు ఇచ్చేటువంటి ఆ దేవతని మనం ప్రార్థించుకునేటువంటిది. ఇది కూడా అష్టలక్ష్మి స్తుతి స్వామీజీ వారు చక్కగా మనకు అందుబాటులోకి తెచ్చారు. ఇది మనం చదువుకుంటూ ఈ యొక్క ఎంతవరకు అయితే అన్ని మనం చదువుదాం.
రథ మధ్యామశ్వపూర్వాం గజనాథ ప్రబోధినీం సామ్రాజ్యదాయినీం దేవీం గజలక్ష్మీం నమామ్యహం. ధనమగ్నిర్ధనం వాయుః ధనం భూతాని పంచ చ ప్రభూతైశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మీం నమామ్యహం. పృథ్వీ గర్భ సముద్భిన్నా నానావ్రీహి స్వరూపిణీం పశు సంపత్స్వరూపాం చ ధాన్యలక్ష్మీం నమామ్యహం. నమాత్సర్యం న చ క్రోధో న భీతిర్న చ భేదధీః యద్భక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మీం నమామ్యహం. పుత్రపౌత్ర స్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం సంభవంతీం చ సంతానా లక్ష్మీం దేవీం నమామ్యహం. నానా విజ్ఞాన సంధాత్రీం బుద్ధిశుద్ధి ప్రదాయినీం అమృతత్వ ప్రదాత్రీం చ విద్యాలక్ష్మీం నమామ్యహం. నిత్య సౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మీ దదాతియా ప్రసన్నాం స్త్రైణ సులభాం ఆదిలక్ష్మీం నమామ్యహం. సర్వశక్తి స్వరూపాం చ సర్వసిద్ధి ప్రదాయినీం సర్వేశ్వరీం శ్రీవిజయ లక్ష్మీం దేవీం నమామ్యహం. అష్టలక్ష్మీ సమాహారా స్వరూపాంతాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం. దారిద్ర్య దుఃఖహరణం సమృద్ధిరపి సంపదాం సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్భవేత్. సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్భవేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామినే నమః.
అయితే దీనికి అర్థం కూడా చక్కగా చెప్పారు ఈ భజన యోగ వివృతి అనేటువంటి చక్కని పుస్తకంలో మనకు వివరణ కూడా ఇచ్చారు. అది ఈరోజు సమయాభావం వల్ల కొంత చెప్పుకొని తర్వాత మనం అమృత బిందువులకు వెళ్ళాలి కదా, కనుక ఈసారి ఒక్క శ్లోకానికి మనం చదువుకుందాం. చదువుకుని నెక్స్ట్ నుంచి మళ్ళా నెక్స్ట్ వీక్లో మనము సెకండ్ శ్లోకం నుంచి చదువుకుందాం. రథమధ్యమందుండి గుర్రములు ముందు నడువుగా ఊరేగుచున్న గజలక్ష్మి ఏనుగుల ఘీంకారములతో మేల్కొనును. ఆమె తలచుకున్నచో సామ్రాజ్యములు నీయగలదు. అట్టి గజలక్ష్మికి నమస్కారము. గజలక్ష్మిని చూస్తేనే మనకు ఐశ్వర్యం చక్కగా కలుగుతుంది. అసలు ఏనుగును చూస్తేనే మనకు ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు. ఏనుగు దర్శనం కళలో కూడా ఏనుగు వస్తే చాలా మంచిది అంటారు. అలాగే మనము ధాన్యము ఎప్పుడైతే అన్ని పండించుకుని అక్కడి నుంచి రైతన్న కష్టపడితే మన నోటికి చేరే వరకు అది ఎంత యజ్ఞంలాగా జరుగుతుంది కదండి. ఆ యొక్క బస్తాలన్నింటినీ వాళ్ళు బస్తాల్లో నింపడము, ముందుగా తూర్పార పట్టడం, అవన్నీ కోయడం, పంటలు ఇవన్నీ కూడా వన్ బై వన్ జరిగిన తర్వాత మన చేతికి అది మార్కెట్లోకి వెళ్ళి అక్కడి నుంచి దుకాణదారు దగ్గర నుంచి మనకు వస్తుంది. అప్పుడు మనం తినేటప్పుడు ఏమంటాం, దానే దానైపే కానే వాళ్ళేక నామ్ లిఖా హువా హే అంటూ ఉంటారు. అలాగే మనం అన్నదాత సుఖీభవ అంటాం. భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవింద అంటాం. అంటే మనం ఆ గోవిందుడు మనకు ఇంత చక్కగా అందించాడు,
మనం పండించకపోయినా ఎవరో పండిస్తుంటే మనం తింటున్నాం. కనుక ఆ పండించిన వాడిని కూడా ఒకసారి స్మరించుకోవాలి. అలాగే మనకు నోటికి ముద్ద ఇస్తున్నాడు అంటే భగవంతుని స్మరించుకోవాలి. కనుక ఈవేళ నాకు ఇంత అన్నం దొరికిందంటే నేను పూర్వజన్మలో ఎవరికో ఎంతో చక్కగా దానం చేశాను అని అర్థం. అలా మనం స్మరించుకుంటూ, ఏది కూడా మనది కాదు, ఈ ప్రపంచంలో మనం ఇలా వచ్చాము, ఎప్పుడు మనకు ఇది ఉంటే మనకు అప్పటి వరకు ఉంటాం, అంతవరకే. కనుక మనము ఇక్కడ ఉన్న వస్తువుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వృధా చేయకూడదు అన్నాన్ని. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా మన పెద్దలు చెప్పారు. కనుక ఈ విధంగా మనము ఇంకా ముందు ముందు చక్కగా చెప్పుకుందాం. సరే, మరి ఇప్పుడు మనం అమృత బిందువులకు వెళదాము.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనము భక్తిమాల తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికలోని శ్రీదత్త ధ్యానమాలిక, అలాగే అమృత బిందువులు గురించి చెప్పుకుందాం. మొట్టమొదట శ్రీదత్త ధ్యానమాలిక నుండి ఒక చక్కని పుష్పం. తత్సుందరం యత్ సుఖదం నరాణాం సుఖంచ తద్యద్గత దుఃఖ సంగం దుఃఖాతిగా చాపి చిదేవ తస్మాత్ చిత్సుందరం శ్రీ గురుదత్త మీడే. ఏది సుఖాన్ని కలిగిస్తుందో అదే మానవులకు సుందరం, దేనికి దుఃఖంతో సంపర్కం లేదో అదే సుఖం. దుఃఖాన్ని దాటిపోయినది చిత్తు ఒకటే. కనుక చైతన్య స్వరూపులు, సౌందర్య స్వరూపులు అయిన శ్రీ గురుదత్తదేవులను స్తుతిస్తున్నాను అంటూ ఈ శ్రీదత్త ధ్యానమాలిక మనకు ఇంత చక్కగా అందించబడింది. ఇప్పుడు కంటకప్రాయం అని అమృత బిందువు, ఇది మనకు తెలిసిందే కదా, పూజ్యశ్రీ స్వామీజీ వారి చిటుకు సాహిత్యం నుంచి. అంటే ఒక చిటిక కాలంలో, ఒక చిటిక వేయనంత కాలంలో చక్కని చిన్న చిన్న చిట్టి కవితలు ఇవన్నీ కూడా. అందులో నుంచి మరొకటి మనం ఇవాళ చెప్పుకుందాం. కంటక ప్రాయం. కంటిలోని నలుసు కడుపుకింపుగాని తిండి కాలికి గుచ్చిన ముళ్ళు మాట వినని కొడుకు ఇవి కలిగించును కష్టములు కంటక ప్రాయములు సచ్చిదానంద. కంటకం అంటే ముళ్ళు. ముళ్ళు అనగానే అదేదో పెద్ద దబ్బనల్లా ఉంటుంది అనుకుంటే పొరపాటే. మానవ జీవితంలో ముళ్ళు అనేక రకాలుగా ఉంటాయి. శరీరానికి స్వార్థం ఎక్కువ. తనకు సంబంధించని ఏ చిన్న వస్తువు తనలో ప్రవేశించినా శరీరం సహించదు. పెద్ద గోల చేసి దాన్ని బయటకు తీసివేసేదాకా బాధపడుతూనే ఉంటుంది. ఆ శరీరాన్ని ఆశ్రయించిన జీవుడు ఆ బాధ తానే పడుతున్నట్లుగా దుఃఖిస్తాడు. ఆరడుగుల అందమైన శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. కంటిలో చిన్న నలుసు పడింది, కాని కన్ను దాని రాకను అంగీకరించదు. దాన్ని తీసేదాకా బాధపడుతుంది. కంటికి కనిపించని నలుసు కూడా ముళ్ళే. కడుపు నిండిన వానికి, అనారోగ్యంతో బాధపడుతున్న వానికి పంచభక్ష్య పరమాన్నాలు ముళ్ళు వంటివి. చెప్పిన మాట వినని కొడుకు కాలికి గుచ్చుకున్న ముళ్ళు ఒక్కటే. అంతే కదండి, ఇప్పుడు కడుపు నిండిన వానికి కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వానికి కానీ పంచభక్ష్య పరమాన్నాలు చూస్తే ఎలా ఉంటాయి? ఏమాత్రం నచ్చవు, అది ముళ్ళు వంటివి అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మరి మాట వినే కొడుకంటే ఎంతో సంతోషం కదా తల్లిదండ్రులకు. అదే ఏ మాటకు ఆ మాట మాట్లాడి ఎదురు సమాధానం చెప్పి మనం చెప్పిన మాట వినకపోతే అటువంటి కొడుకును చూస్తే ఎంతో బాధగా అనిపిస్తుంది. వీడేంట్రా, నేను ఎంత చక్కగా పెంచుదామనుకుంటే ఇలా తయారయ్యాడు అని ఆ తల్లిదండ్రులు బాధపడని రోజంటూ ఉండదు కదా పెద్దతనం వచ్చాక ఆ కొడుకుని చూసి. కనుక చిన్ననాటే అంటారు కదా, మొక్కై వంగనిది మానై వంగున అని. అందుకే నేటి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క ప్రవర్తనలో ఏమిటేమిటి జరుగుతున్నాయి, మార్పులు ఏమైనా వస్తున్నాయా అని చెప్పి ఈనాటి సాంకేతిక యుగంలో గమనిస్తూ ఉండాలి. పిల్లల ఎదుట తల్లిదండ్రులు కూడా చక్కగా మంచి అలవాట్లనే వాళ్ళు చేస్తూ వీళ్లకు చూపిస్తూ ఆ విధంగానే మార్గదర్శనం చేయాలి. అది చెప్పడం ఇక్కడ. చెప్పని చెప్పిన మాట వినని కొడుకు కాలికి గుచ్చుకున్న ముళ్ళు కూడా ఒకటేనట. ముళ్ళు అంటే బాధ, అది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంతే కదండి, ఒక్కొక్కరిని చూస్తుంటే వారి మాట ముళ్ళులా గుచ్చుకుంది అంటారు. మనసుకి బాధ పెట్టింది, హర్ట్ చేసింది అంటుంటారు. అలా ఇది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరినీ ఒకే ముళ్ళు బాధించదు. వారి వారి కర్మఫలాలే వారికి ముళ్ళుగా మారి బాధ పెడతాయి. ఇట్టి ముళ్ళును తీయటకు సద్గురువు బోధనలు వినాలి. మరి ఎంతో మధ్యలో మనుషుల మధ్యలో రకరకాల మనస్తత్వాలతో మనము వెళుతూ ఉంటాము. అప్పుడు మనకు ఎన్నో బాధలు సమస్యలు ఒక్కొక్కసారి మన ముందుకు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనము సద్గురువుని ప్రార్థించాలి. అలాగే ఆ సద్గురువు యొక్క దర్శనం చేసుకోవాలి. అప్పుడు సద్గురువు యొక్క బోధనలు వింటూ ఉండాలి. మనసును దృఢంగా చేసుకోవాలి. సద్గురువు యొక్క దయతో మనలోని ముళ్ళు మాయమవుతుంది. అప్పుడు మనకు క్షమాగుణం కలుగుతుంది. అలాగే మనము స్వామిని ప్రార్థించినంతలో అక్కడ ఏమవుతుంది? మన ప్రత్యర్థులు ఉంటారు కదా, వారి మనసు కూడా కరిగేలాగా చేస్తాడు స్వామివారు. అదే అనమాట సద్గురువు యొక్క తత్వం. ఏమిటంటే మనకు సులువుగా పని కావాలి అంటే మనకు అవతల వర్గం వారు శత్రువులుగా ఉంటారు. కానీ మనకు అది మన మనసులోని అంతఃశత్రువులే ఆ విధంగా మనకు కనిపించేలా చేస్తాయి. మరి దానిని అధిగమిస్తూ మనం మనమే చక్కగా మారిపోయి చక్కగా పలకరిస్తే అవతల వాళ్ళు కొంత తగ్గిపోతారు. వారి యొక్క శత్రుత్వం అక్కడ నిలవదు కదా. అలాగే ఇలాగే మనసును దృఢం చేసుకుంటూ సద్గురువు యొక్క దయతో మనలోని ముళ్ళు మాయమవుతుంది. మరి ఈ సద్గురువు యొక్క మహిమలు ఎలా ఉంటాయంటారు అంటే, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన ఆ భగవంతునికి చేరుతుంది. ఆ సద్గురువే ఆ భగవంతునికి ప్రార్థనని మన ప్రార్థనని తీసుకెళ్ళి అక్కడ చెప్తారు. అప్పుడు ఆ భగవంతుడు ఎంతో సంతోషంగా వారి యొక్క, అరే సద్గురువు యొక్క శిష్యుల భక్తులా వీరు, సరే వీరి యొక్క సమస్యను మనం తీసేద్దాం అనుకుంటూ వెళ్ళి అవతల ఎవరైతే శత్రువర్గం వాళ్ళు ఉంటారో వాళ్ల మనసుల్లో దూరి వారికి క్షమాగుణాన్ని కలిగించి వారి నుండి ఎటువంటి సమస్య మళ్ళీ తలెత్తకుండా చూసుకునే బాధ్యతంతా తానే మోస్తారు. అదే సద్గురువు యొక్క చక్కని లీలలు. సద్గురువు యొక్క దయతో మనలోని ముళ్ళు ఈ విధంగా మాయమవుతుంది. జీవితమంతా కంటకప్రాయమే, సద్గురువే నివారణోపాయం అన్నాడు ఒక మధుర కవి. అంటే మనము ఏదైనా సరే క్షమా గుణంతో మనం ఉండడము, అలాగే మనం ఏదైనా చేసినటువంటి తెలియని పొరపాట్లు ఎన్నో ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా మనము రోజు కూడా ప్రార్థనలో మనము ఆ క్షమించమంటూ ఆ స్వామిని ప్రార్థన చేసుకుని క్షమ్యతాం అంటూ మనం చెప్పుకోవాలన్నమాట. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తండ్రి, నేను కొద్దిగా మారుతున్నాను, నా మీద ఇప్పుడే దయ చూపించు తండ్రి, బాగా దయ చూపించు, నేను ఇంకా మారుతాను, ఇంకా మంచి తత్వంగా నన్ను నేను అందరినీ చూసినప్పుడు నాకు అందరిలో ఆ పరమాత్మ కనిపించేలాగున. అలాగే అంటే అంత పరమాత్మను చూస్తే మనకు ఎంత సంతోషమో అలా ఆత్మీయులు చూసినట్టుగా భావించే ఆ భావన రావాలని మనం కోరుకోవాలి. అలాగే మనం కనిపించినప్పుడు మన ఎదుటి వారందరికీ కూడా మన యొక్క మంచితనం కనిపించాలి అని మనం ప్రార్థించుకోవాలి. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేయడం ఆచరణకు చాలా కష్టమే సుమా. కానీ కష్టసాధ్యమే కానీ అసాధ్యం మాత్రం కాదు. కనుక అందరూ కూడా ఆ స్వామిని శరణు వేయాలి. ఆయన ఎన్నో మనకు సంపదలు ఇచ్చారు. సంపద అంటే కేవలం డబ్బే కాదు. ఇదివరకు కూడా మనం ఒకసారి ఎక్కడో చెప్పుకున్నాం, ఏమిటి సంపద అంటే అది కాదు, బంధుబలగము, మనకు చక్కని ఆరోగ్యం. ముందుగా మంచి ఆరోగ్యం ఉండడమే మనకు పెద్ద సంపద. అంటే మనం అంటాం కదా ఆరోగ్యమే మహాభాగ్యము అని. ఆ విధంగా మనము అటువంటి సంపదను పొందడానికి మనకు ముఖ్యంగా ఎవరయ్యా అంటే మన సద్గురువే. మన సద్గురువును మనం నిత్యం ప్రార్థించుకుంటూ మనము ఎన్నో మనకు అన్నీ ఈ విధంగా ఇచ్చారు ఆయన, ఇచ్చినప్పుడు మనం అంతకు మించి చేస్తున్నామా, పోనీ అంతవరకు అర్హులమైనామా అంటే కాదేమో అని ఒక చిన్న సందేహం కలుగుతుంది. కాదు కనుక మనం ఇప్పుడు చక్కగా చేద్దాం, ఇంకా చక్కగా తలుచుకుందాం, ఇంకా చక్కని జపం చేద్దాం, ఇంకా చక్కని పూజలు చేద్దాం, ఆ పూజలో ఒక క్షణమైన ఒక నిమిషమైన మనసును లగ్నం చేయగలుగుదాం. ఇప్పటి నుంచి ఎన్నో వస్తాయి, ఎన్నో అంతరాయాలు కనిపిస్తూ ఉంటాయి. జపంలో కూర్చోగానే మనకి ఏదేదో అప్పుడే గుర్తొస్తుంది, ఈ జపం చేయడం వృధానేమో, ఎందుకో ఈ జపం ఇలా చేస్తూ ఉంటే మనకి ఏమన్నా అసలు అందుతుందంటారా అని మన మనసులోనే మనకు రకరకాలుగా భావనలు వచ్చేస్తాయి. అంటే బుద్ధిని కూడా అలా కప్పేస్తూ ఉంటుంది మనసు. ఆ మనసు ఎందుకు అలా కప్పేస్తుంది అంటే విషయవాసనలతో కూడి ఉంటుంది. కనుక మనము ఒక మంచి పని చేసినప్పుడు మనము ఆ పనిని
దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఏకాగ్రం చేయకుండా వేరే వాటి విషయాల మీద అంతా వెళ్తామన్నమాట. అలా కాకుండా చూడండి, ఇప్పుడు శరకారుడు అని ఉన్నాడు, అతను చక్కగా శరాలన్నింటినీ తయారు చేస్తూ ఉంటారు. దత్తుడు ఒకసారి చెప్పారనమాట, తన యొక్క గురువుల్లో శరకారుడు కూడా ఉన్నాడు. అతనేంటి, అతని ఏకాగ్రత స్వామికి నచ్చిందిట, అందుకే ఆయనని తన గురువుగా చేసుకున్నారట. అంటే శరకారుడు ఆ ప్రక్క నుంచి, ఆ దారి నుంచి ఎవరెవరైతే డోలు డప్పులు కొట్టుకుంటూ ఏదో ఉత్సవాలు నిర్వహించుకుంటూ లేదా పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటూ వెళుతున్నా కూడా ఈ బాణాలు తయారు చేసేవాడికి అవి ఏవి చెవిలో పడట్లేదట. అంత ఏకాగ్రంగా అతను చేస్తున్నాడు అన్నమాట, ఆ యొక్క శరాలను తయారు చేస్తున్నాడు. అంటే అటువంటి ఏకాగ్ర మనసుతో మనము ఏం చేయాలి, సద్గురువుని ప్రార్థించాలి. మన ఏకాగ్రత, మన చిత్తశుద్ధి, మన యొక్క శ్రద్ధ, మన యొక్క సహనంతో మనం పనులు ముందుకు తీసుకెళ్తూ కొద్దిగా ఆ యొక్క మనసు యొక్క దృఢత్వం కోసం మనం ప్రార్థించాలి స్వామిని, అప్పుడే మనకు అదంతా కూడా లభ్యమవుతుంది అని ఇక్కడ ఇంత చక్కగా చెప్పారన్నమాట. అప్పుడు జీవితమంతా కంటకప్రాయమే, సద్గురువే నివారణోపాయం అన్నాడు ఒక మధురకవి. కంటకప్రాయమే అంటే ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క సమస్య వస్తుంటుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి, మనమే గ్రేట్ అనుకోకుండా మనకు పైన ఒకరున్నారు కనుక మనము ఆ స్వామిని కీర్తిద్దాము, ఆ స్వామి యొక్క లీలలన్నింటినీ కూడా మనం ఇదివరకు ఎన్నో చేసిన పురాణాల్లో ఎన్నెన్నో చేశారు కదా, చారిత్రకంగా కూడా చూస్తే మనకు మహారాష్ట్రలో చూస్తే ఎంతమంది అండి ఆ భక్తులు, మనకు తెలుసు కదా సతీ సక్కుబాయి, తుకారాం, ఇలాంటి ఎంతెంతో మహానుభావుల్ని ఏకనాథ్ మహారాజ్ మనకు ఎంతోమంది ఉన్నారు. దైవాన్ని మనకు దగ్గరగా చూపించిన వాళ్ళు, వాళ్ళందరూ నిరూపించారు. అలాగే మనకు కూడా రామకృష్ణ పరమహంస గారు మనకు ఇలాగే మనం చూస్తున్నాము, వివేకానంద స్వామి, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి మనకు ఎంతో, వారు భగవంతుడిని చూసి మనకు ఎన్నో మంచి మాటలు చెప్పి భగవత్ లీలలన్నింటినీ కూడా వాళ్ళు చవి చూసి మనందరికీ ఎంతో ఆదర్శప్రాయమై నిలిచారు. అలాగే మనందరికీ కూడా చెప్పి ఆ విధమైన బోధనలు విన్నవాళ్ళు ఎంతో అదృష్టవంతులు ప్రత్యక్షంగా. ఇప్పుడు మనము పుస్తకాల్లో దాన్ని చక్కగా చదువుకుంటున్నాము. అంటే ఏంటి, మనము పురాణాలని, సాహిత్యాన్ని, చారిత్రక సాహిత్యాలను అన్నింటినీ కూడా మనం అసలు విడవకుండా ఎంతో ఓ రోజుకు కొంత లేదా ఎప్పుడో వారానికి తీరుబడగలిగితే వారానికి ఒకసారైనా చదవాలి మనం. అలాంటివి చదివి మనము తెలుసుకున్నప్పుడు ఆ యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఏదైతే మంచిని చూస్తే మంచి పడుతుంది, అలాగే చెడుని చూస్తే చెడు పడుతుంది అంటారు కదా మనసులో, కనుక ఆ చెడును నిగ్రహించి ఆ చెడు వైపు వెళ్లకుండా మనసును విషయవాసనలను మరీ అంతగా పట్టించుకోకుండా ఎంత కావాలో అంత వరకు మాత్రమే చేస్తూ, ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద వారి అందరిది కూడా జీవిత చరిత్రలు చదవడం ఏమిటి, లేదంటే ఆ మహిమలేమిటి, ఆ యొక్క భక్తులను ఆ స్వామి ఎలా రక్షించాడు, ఇలాంటి విషయాల గురించి మనం కనీసంగా అందులో చదవడం మనకు దొరకలేదు సాహిత్యం. సరే, ఎవరితో అన్నా మంచి మాటలు మాట్లాడినప్పుడు ఆ ఫ్రెండ్స్తో కూడా మనం అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆ స్నేహితులు కూడా మెల్లగా అటువైపు టాపిక్ మరల్చాలి. వాళ్ళు ఇంకేదో మాట్లాడుతుంటారు, మనం ఇంకేదో తీస్తాం, తీసి ఆ చక్కని భక్తుల గురించి మాట మాట్లాడామనుకోండి మనకు బోలెడని విషయం తెలుస్తాయి. అప్పుడు మనం, అరే మనం చక్కని సాహిత్యం గురించి అడిగాం, మనం చక్కని చరిత్రకారుల గురించి మనం తెలుసుకుంటున్నాం అని చెప్పి ఒక ఆనందకరమైన విషయం ఆ రోజు ఇంకా నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. అంటే మానవుడు తన జీవితంలో 70 ఏళ్ళు రాని 80 ఏళ్ళు రాని నిత్య విద్యార్థిగా ఉండొచ్చు. అంటే ఏ విధంగా అంటే, ప్రతి ప్రపంచంలో ప్రతి విషయం ప్రతి మనిషికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఒక మనిషికి తెలియలేని అన్నీ కూడా మన సన్నిహితుల ద్వారా, స్నేహితుల ద్వారా మనము మన మాటల్లో, మన ప్రసంగాల్లో, లేదంటే మన చక్కని ఒక ఇంటరాక్షన్ అంటారు కదా, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్లో మనకి ఎన్నో తెలుస్తుంటాయి. ఆ తెలిసిన విషయాన్ని మళ్ళీ మనం మననం చేసుకుంటూ ఉండి తర్వాత మనమే ఇంకోళ్ళకి చెప్పగలుగుతాం. అలా మనం ఇంకొకరికి ఆదర్శం అవుతాం. ఆహా, ఈ విషయం నాకు తెలియదండి, మీ ద్వారా తెలిసింది అంటారు చూడండి. మనం కూడా ఏంటి, అప్పుడు మనం గుర్తు చేసుకుంటాం, ఆహా మనం ఒకప్పుడు ఇలాగే కదా ఒకరిని గురించి మనం తెలుసుకోగలిగాం, ఓ చక్కని చరిత్రకారుడు గురించి లేదా ఒక మంచి భక్తుడు శిష్యుని గురించి మనం తెలుసుకోగలిగాం అని చెప్పి మళ్ళీ ఆ పుస్తకం కొన్న సందర్భమో ఏదో మనకు గుర్తొస్తుంది. అలాగే వాళ్ళు ఎవరో ఆ పెద్దలు మనకు చెప్పిన వాళ్ళు గుర్తొస్తారు. సో మనం పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నట్లే వాళ్ళని తలుచుకుంటే, అలాగే మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచి మనకు ఎంతో మనకు విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రి ఎంత గొప్పనో, అలాగే అమ్మ మనకు అమృతమై మొదటగా అమ్మ అమృతం అందించకపోతే మనిషి మనుగడ లేదు. కనుక ఆ తల్లిదండ్రులు నిత్యము మనం తలుచుకుంటూ, అలాగే మన గురువులు మనకు చెప్పినటువంటి బోధ గురువులు, చిన్నప్పటి నుంచి వాళ్ళు క్రమశిక్షణలో పెట్టబట్టే కదండి మనము మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క క్లాసు పైకెక్కుతూ వచ్చింది. అలా వచ్చినప్పుడు మనకు, ఇంకా మనం 15-16 ఏళ్ల ప్రాయంలో వచ్చినప్పుడు మనకు మంచి మంచి గురువులు మంచి సాహిత్యాన్ని గురించి చెప్పినప్పుడు, మంచి మంచి విషయాల గురించి చెప్పినప్పుడు మనం అవన్నీ ఆకలింపు చేసుకుని మళ్ళా మనం పెద్దల ద్వారా లేదా సత్సంగాల ద్వారా ఇంకొన్ని తెలుసుకుని, అలాగే చక్కని గ్రంథాలని చదువుతూ మరికొన్ని తెలుసుకుని, ఈ విధంగా స్వామీజీ వారి చిటుకు సాహిత్యం చదువుతూ ఉంటే ఇంకొన్ని తెలిసి ఎంత ఆనందంగా ఉంది చూడండి. అమృత బిందువులు అంటే నిజంగా అమృత బిందువే ఇది. అలా మనము ముందు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ పక్కవారిని కూడా, అంటే లివ్ అండ్ లెట్ లివ్ అన్నట్టుగా పక్కవారిని మనతో పాటు తీసుకెళ్తూ, ఇంకా ఏమంటారంటే దాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలు, మనం ఎలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామో అలాగే మన తోటి వాళ్ళని కూడా కొంచెం కొంచెం మార్చుకుంటూ చక్కగా మనం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. అలా చేసినప్పుడే మనకు ఆ సద్గురు యొక్క కరుణ అపారంగా కలుగుతుంది మన పైన. ఆయన చూడండి, ఒక్కొక్కసారి మనం చేసిన మాట ఏదో ఫ్రెండ్స్తో పంచుకుంటుంటాం, తర్వాత చూస్తే స్వామీజీ వారి సందేశం అందులో వచ్చి ఉంటుంది. ఎస్జిఎస్ పోస్టులను ఉంటాయి, ఎంత బాగుంటాయి అవి. మనం నిన్నటి రోజున ఏదో మాట్లాడుకున్న టాపిక్ ఉంటుంది, ఇవాళ చూస్తే ఎస్జిఎస్ పోస్టులో అదే వస్తుంది, లేదా నిన్న ఒక సమస్య ఉండి ఉంటుంది దానికి సమాధానంగా ఎస్జిఎస్ పోస్టులో మనకు వస్తుంది. అంటే ఎస్జిఎస్ పోస్ట్ అంటే శ్రీ గణపతి సచ్చిదానంద అనే పోస్టులు ఉంటాయి అన్నమాట. అది వెబ్సైట్లో మనకు ఎస్జిఎస్ పోస్టులు అని ఉంటుంది. ఆ ఎస్జిఎస్ పోస్ట్ని మనం ఒక యాప్ వేసుకుంటే దాంట్లో మనకు నిత్యనూతనంగా ఏదో ఒక్కొక్క సందేశం మనకు అందుతూ ఉంటుందండి. అసలు ఆ యొక్క సందేశాలు చూస్తూ ఉంటే మనకు ఫ్యూచర్ కానీ మనకు ఒక మార్గదర్శకంగా ఉంటుందన్నమాట ఆ ఫ్యూచర్. అలాగే మన ప్రజెంట్ టెన్స్లో మనం ఎదుర్కొన్న సమస్యలకు సమాధానం దొరుకుతుంది, పరిష్కారం దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ప్రతి వాళ్ళ సెల్లో, దత్తభక్తుల సెల్లో తప్పకుండా ఎస్జిఎస్ యాప్ ఉంటుంది, ఎస్జిఎస్ పోస్ట్ యాప్. అలాగే ఎస్జిఎస్ బర్డ్స్, ఎన్ని రకాల బర్డ్స్ అక్కడ, చాలా చక్కని చిలుకలు, ప్రపంచ దేశాల నుంచి వచ్చినవి, ఎన్నో రిహాబిలిటేషన్ సెంటర్ అక్కడ ఉంది, ఎన్నో చిలుకలు ఎన్నో పక్షులు అక్కడ చక్కగా ఆశ్రయం పొంది స్వామీజీ వారంటే అప్పాజీ 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 అంటాయి, లేకపోతే దత్త 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 అంటుంది. అలాగే అప్పాజీ వారు ఎలా నవ్వుతారో అలా అనుకరించి హా అంటుంది, ఎంత ముద్దుగా ఉంటాయి, రామ 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 అంటుంది, దత్త 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 అంటుంది, జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటుంది. అక్కడి చిలకలు ఇంకా చక్కగా జయ హనుమాన్ జానగుణ సాగర్ జయ కపీశ తిహులోక ఉజాగర అని ఇంత పెద్ద స్టాంజానే పలికేసిందండి అక్కడి చిలుక. భలే గమ్మత్తుగా ఉంది కదా. అలాంటివన్నీ అసలు కళ్ళతో చూసినప్పుడే ఆనందంగా ఉంటుంది మనకి. మైసూరు ఆశ్రమంలో మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా చూడొచ్చు, మనం ఎంతో ఆనందపడవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అవి పాపం వాటికి నోరు చూసారా ఆ చిలకలకి, మామూలుగా అయితే క్యూ 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 అంటుంటుంది, కానీ అది చక్కని భాష మాట్లాడగల నేర్పరి, దానికి చక్కటి నాలుగు ఉంటుంది. దానికి ఏదైనా ఒక మాట చెప్పి శుభంగా చక్కగా మాట్లాడిందనుకో, ఆ శుభపు పలుకు వెంటనే దాని నోట్లో ఒక గింజ పెడతారు స్వామీజీ వారు, ఆ వెంటనే చక్కగా తినేసేసి మళ్ళీ రెడీ అయిపోతుంది అనమాట మరో మాట నేర్చుకుందామని. అలా మన చూడండి, ఎంత చక్కగా పిల్లలకి మంచి నేర్పించాలంటే మనం కూడా ఆ విధంగా నేర్పించాలని స్వామీజీ వారు అక్కడ సందేశం ఆచరించి చూపిస్తున్నారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తద్ అనువర్తతే అన్నారు. ఏ విధంగా అయితే పెద్దలు ఆచరిస్తారో ఆచరించి చూపిస్తారో అదే పిన్నలు అందరూ కూడా, మిగతా వారందరూ కూడా అదే మార్గంలో నడుస్తారు అని ఇంత చక్కగా మనకు చిటుకు సాహిత్యాన్ని అందించినటువంటి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఈ యొక్క అమృత బిందువులు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇలా మనం చక్కగా చదువుకుంటూ దీనిలోని మంచిని, దీనిలో ఎంత మంచి ఉందో చూసారా, అది చదువుకున్నంత మాత్రాన్ని మనకు ఎంతో బలాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాయి కదా. కనుక మనం ఈ విధంగా చక్కగా చదువుకుంటూ ముందుకెళదాం. జయ గురుదత్త.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.